క్రీస్తు యేసునందు ప్రేమైన సోదరి సోదరులకు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మరొక పర్యాయం వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కరుణా సంపన్నుడైన దేవుడు మనల్ని కనికరించి మరొక పర్యాయం ఈ విధంగా మనం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన మనకు అనుగ్రహించిన ఈ అవకాశం కొరకై ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి అదే సమయమందు నాకు అవకాశం ఇచ్చిన సహోదరులు యోనా గారికి నా కృతజ్ఞతలు. మంచిది, దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులను మనం కలిసి ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూడగా అందులో మనకు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అని. తర్వాత ఆమె తన తమ్ముడకు హెబెలును కూడా కనెను. హెబెలు గొర్రెల కాపరి కయీను భూమిని సేద్యపరచువాడు. ఇవి అక్కడ వ్రాయబడిన మాటలు. ఈ సమయం నందు హెబెలు చిన్న కొన్ని సంగతులు నేను మీ గమనం మనకు తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాను, సవరించుతూ ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయము అది మానవ చరిత్ర ప్రారంభించబడిన అధ్యాయం. అంటే ఆదాము హవ్వలు దేవుని చేత సృష్టించబడిన వారే కాని వారు కనబడిన వారు కాదు కదా. ప్రస్తుతం కనిపించే ప్రతి మానవుడు శరీరముకు జన్మించిన వారు. అందుచేతనే నేను ఆ మాట అన్నాను, మానవ చరిత్ర అంటే తల్లిదండ్రులకు జన్మించడం అనేటువంటిది ప్రారంభమైనటువంటి కాలం అది. అదొక విచిత్రమైన అనుభూతి హవ్వకు. అదేమిటంటే ఆవిడ అంతకుముందు దేవుని మాటలను విన్నది కదా, నీవు వేదనతో పిల్లలను కంటావు అని. ఆ మాటలు ఆమెకు అనుభవంలోనికి వచ్చాయి. దాని ప్రభు శాపం మాత్రమే కాదు, దాని వెనుక ఆశీర్వాదమును అట్లాగే ఆనందమును ఆయన ఉంచాడు. కాబట్టి ఆ దుఃఖమును వేదనను ఆమె మరచిపోయి యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అనింది. ఒకటి 2 నిమిషాలు మనం ఇక్కడ ఆగుదాం. మనం ఏది సంపాదించుకున్నా దేవుని దయ వలన సంపాదించుకోవాలి. సంపాదన దేవుని వలన ఉండాలి, అక్రమంగా కాదు, సక్రమంగా సంపాదించుకోవాలి. నేను సంపాదన అని అంటున్నాను కదా, ఇది అన్నిటికీ వర్తించేటువంటి విషయం, అన్నిటికీ వర్తించేటువంటి విషయం. ధనమును పేరును ఏదైనా కానివ్వండి, ఆఖరుకు ఆత్మలను కూడా ఎలాగను సంపాదించాలి అంటే దేవుని దయవలనే. అంతేగాని దొంగిలించడం కాదు కావాల్సింది. దొంగిలించే వాడు కూడా సంపాదించుకోగలడు, కానీ అది అక్రమ సంపాదన. అక్రమం చేయవాడికి ఆయన ఇద్దరు చూడలేదు. దేవుని దయవలన సంపాదించుకోవడం, ఇది దేవుని వాక్యం మనకు నేర్పించేటువంటి పద్ధతి. మనిషిని సంపాదించుకున్నాను అనింది ఆవిడ. మనుషులను సంపాదించుకోవాలి, వస్తువులను కాదు. మనుషులను సంపాదించుకుంటే వారు మనకు తోడుగా ఉండగలుగుతారు. మనిషి యొక్క జీవితాన్ని అర్థం చేసుకుంటాడు. మనిషి యొక్క అనుభూతులను అర్థం చేసుకుంటాడు. సుఖదుఖాల్లో కలిసి ఉండగలుగుతాడు. పోనీ స్నేహితుడైనా శత్రువు అయినా కేవలం అది మనిషికి మాత్రమే సాధ్యం. కొందరు వస్తువుల మీద పడ్డారు వాటిని సంపాదించుకోవడానికి, అవి వెంట రావు అనే విషయాన్ని మనం ఎరుగుదము. గాని మనుషులను సంపాదించుకోవటం అది ప్రాముఖ్యమైనటువంటి విషయమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు అన్న మాటను నేను ఒక పర్యాయం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 16:9 అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునండి, స్నేహితులను సంపాదించుకునండి అని వ్రాయబడింది. నేను మనిషిని సంపాదించుకున్నాను అని మగ చెప్పింది. స్నేహితులను సంపాదించుకునండి అని ప్రభు అన్నాడు. అయితే ఇక్కడ అన్యాయపు సిరి అని ఉంది కదా, అన్యాయపు సిరి అంటే ఏమిటి? అక్రమంగా సంపాదించుకున్న ధనం వలన మనం స్నేహితులను సంపాదించుకున్న వలన అని ఒక ప్రశ్న మనకు ప్రారంభం కావచ్చు. అది కాదు కానీ అన్యాయపు సిరి అంటే ఏమిటో దాని అర్థం దేవుని వాక్యం చెబుతుంది. ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు అని వ్రాయబడింది. ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు, ఇది మనుషులను వదిలిపోతుంది. అందుకే అది అన్యాయం. నువ్వు సంపాదించుకున్నావు కదా, అది నీ దగ్గర ఉండాలి కదా, మనకు కాదు ఉండదు, అది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది. అందుకే అన్యాయం అని అన్నాడు అన్నమాట. కాబట్టి సరే, అది కాదు మన టాపిక్. మనుషులను సంపాదించుకునుట, స్నేహితులను సంపాదించుకునుట, వస్తువుల మీద కంటే మనుషులను. మనము వస్తువుల మీద ప్రేమ కలిగి మనుషులను సంపాదించుకోవడం మరచిపోయి ఏదొక సమయమందు మనుషుల దగ్గరికి వెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళు అంటారు వీడు స్వార్థపరుడు అని అంటారు. ఎందుకంటే అవసరమైనప్పుడే ఇతనికి మనుషులు కావాలి, లేకపోతే లేదు అని అనుకుంటారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం తెలివిచ్చే సత్యం ఏంటంటే మనుషులను సంపాదించుకున్నట అది శ్రేష్టమైనది, ముఖ్యమైనది అని దేవుని వాక్యము మనకు స్పష్టం చేస్తుంది. మంచిది. కయీను హెబెలు వారిద్దరి జననమును గురించిన చెప్పి ఆదికాండం 4:10 చెప్తుంది కదా. హెబెలు కనినప్పుడు ఆమె ఏమి మాట్లాడలేదు. కయ్యను కన్నప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనేది. హెబెలు కనినప్పుడు మాత్రం ఆమెకు స్పందన లేదు. కాబట్టి ఇలా చూడతాను, హెబెలు గురించిన మొదటి విషయం ఏంటంటే హెబెలు మనుషుల మెప్పు లేనివాడు. హెబెలు మనుషుల మెప్పు లేనివాడు అనే మాట ప్రస్తావించండి. అంతే కదా, మొదటి కుమారుని కన్నప్పుడు, కయ్యను కన్నప్పుడు ఆ తల్లి దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని, హెబెలు కూడా కన్నప్పుడు నేను దేవుని దయ వలన మరో మనిషిని సంపాదించుకున్నాను అని అనివలసింది. కానీ అందేదాలు మనము ఆది కాండంలోని మరికొన్ని సంగతులను చూడగా వారి 22:35-30, 37:17-20 మనం చూడగా లేయా అట్లాగే రాహేలు వారు తాము సంతానమును కలిగినప్పుడు ప్రతి పర్యాయం వారు ఒక మాటను పలికారు, యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడని, నేను యెహోవాను స్తుతించేదను అని ప్రతి సందర్భమందు వారు ఆ మాటను పలికారు. యెజ్జేషు అంటే వేదన పుత్రుడు అని మనం మరి యెజ్జేషును కరినప్పుడు ఆ తల్లి వేదన పడింది. కాబట్టి దానికి అనుగుణంగా వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. తల్లులు స్పందించినారు, మంచిగా తెలియదు చెడుగా తెలియదు. కానీ హెబెలు విషయంలో మాత్రం స్పందన లేదు, మెప్పు లేని వాడు. ఒక రకంగా చెప్పాలి అని అనుకుంటే కనుక మనుష్యుల వలన ఏమాత్రం కూడా లెక్క చేయబడిన వాడు కాడు అన్నట్టుగా మనం భావించాల్సిందే. తీరారా, హెబెలును గురించి మొదట నీతి మంతుడు అని చెప్పాలి, దాని ఆ సంగతి తర్వాత ప్రస్తావిస్తున్నా. నీతి మంతుడు ఎవరి మెప్పును పొందడండి, నీతి మంతుడు ఎవరికి ఇష్టం కాదు, నీతి మంతుడు ఎవరి మెప్పును పొందలేదు. కాబట్టి నీతి మంతుడికి మనుషుల మెప్పు అవసరం లేదు అని మనం గుర్తుంచుకోవాలి. అవును, మాట్లాడుతూ నేను దేవుని దయను సంపాదించుకుందినా, మనుషుల మెప్పును సంపాదించుకుందినా అనే మాటను ప్రస్తావించారు మనకి అర్థం పదవచనంలో. కాబట్టి మనుషుల దయను సంపాదించుకోవడానికి, మనుషుల మెప్పును సంపాదించుకోవడానికి చాలా మంది సాంపత్యపడుతున్నారు. దేవుని మెప్పును పొందలేకపోవచ్చు. మనుషుల మెప్పును సంపాదించుకోవాలంటే మనుషుల స్టాండర్డ్ మనం దిగాలి. దేవుని మెప్పును సంపాదించుకోవాలంటే దేవుని స్టాండర్డ్ మనం ఎదగాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని నెప్పును సంపాదించుకొనగలము అని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. రెండవ విషయాన్ని మనము చూడగా ఆదికాండం 4:2 తరువాత ఆమె అతని తమ్ముడు హెబెలును కనెను, హెబెలు గొర్రెల కాపరి అని రాయబడింది. హెబెలు గొర్రెల కాపరి గురించి చెప్పబడింది. సైన్యం గురించి చెప్పబడిన మాట ఏంటి అనగా, సైన్యము భూమిని దర్శించిన వాడు, అతను వృత్తి కలిగిన వాడు. కానీ దానికంటే మించి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే గొర్రెల కాపరి అని వ్రాయబడింది. ఈ మాట వినగానే మనకు వెంటనే ప్రభు జ్ఞాపకానికి వస్తారు కదా, యోహాను సువార్త 14:14 వ్రాయబడిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే హెబెలు గొర్రెల కాపరి అని అనగానే వెంటనే ప్రభు మనకు జ్ఞాపకానికి వస్తారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పే ప్రభు తెలుస్తారు. ఎలా ఉంటాడు అనక రంగేటట్లుగా నేర్పాడట. ఆ మాటలు మనకు 4 కనిపిస్తాయి. ప్రభువు యేసు కృష్ణుని గురించి యోహాను సువార్త 10:9 ఆయన సమృద్ధి జీవం, ఆయన సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు అనే విషయం దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు సమృద్ధి జీవమును ఇచ్చుటకు ఆయన వచ్చాడు, అది సమృద్ధిగా కలుగునట్లు ఆయన వచ్చాడు. మరి ఏంటి ఆహారం ఏమిటో ఎరుగుదము, ఆత్మ సంబంధమైన ఆహారం ఏమిటో మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 4:4, లూకా సువార్త 4:4, రెండవ కొరింథీ పత్రిక 4:16, అట్లాగే పేతురు మొదటి పత్రిక 2:2 మనము చూడగా కనిపించిన విషయం, దేవుని వాక్యం ఆత్మీయ ఆహారం అని వ్రాయబడి ఉంది. మనుషులు రొట్టె వల్ల మాత్రమే జీవించరు కానీ దేవుని వాక్యము వలన జీవిస్తాడు అనే మాట దేవుని గ్రంథం మనకు స్పష్టం చేస్తూ ఉంది. హెబెలు మనకు మాదిరిగా కనిపించుతున్నాడు, తనకు అనుగ్రహించబడిన గొర్రెల మందను అతడు బావుగా మేపి ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మందను బావుగా మేపవలసిన వారమై ఉన్నాం, దేవుని వాక్యమందు వృద్ధి చెందింప చేయవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం బాగా గుర్తుంచుకుందాం. ఎందుకంటే మనకు అప్పగించబడిన మంద అది పక్కగా ఉంటే ఆయన లెక్క అడుగుతాడు కదా, మనకు అప్పగించబడిన మంద అది దృఢంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు, జీతమిస్తాడు. కాబట్టి దేవుని మంద కాపరులముగా మన బాధ్యతను దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. వారికి దేవుని వాక్యమును సమృద్ధిగా మనం అందించవలసిన వారమై ఉన్నామని మనమెన్నడు మరిచిపోకూడదు. దేవుని వాక్యము నిరంతరము నిలుచున్నది, ఆకాశము భూమి గతించిన దేవుని వాక్యము నిరంతరము నిలుచున్నది. దేవుని మందను మేపవలసినటువంటి పద్ధతి దేవుని వాక్యమే, అంతకుమించి ఇంకేమి కాదు. మరి పాటలు అంటే అవేదో దేవుని వాక్యానికి సిద్ధం చేయడానికి ముందున్నటువంటి పాత్ర మాత్రమే కానీ అంతకుమించి కాదు. పాటలే వాక్యం కాదు, అట్లాగే పరిహాసం వాక్యం కాదు, వ్యంగ్యం వాక్యం కానే కాదు. వాక్యం అంటే వాక్యమే, ఇంకంతకు మించి ఇంకేమి లేదు. కాబట్టి ఎవరైతే ఈ వాక్యమును ప్రకటిస్తారో, అలాగే ఎవరైతే వాక్యమును స్వీకరిస్తారో వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు, వారు దృఢంగా ఉండగలుగుతారు. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. అతి వారు అపవాది శోధనకు లోను కారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆదికాండం 4:2 మనం చూడగా ఎందుకోసం ఇంత బాగా నేర్పాడు వాటిని అంటే, దేవునికి బలి అర్పించగలుగునట్లుగా, దేవుడు ఆఘ్రానించగలుగునట్లుగా. దానికోసం ప్రియులరా, ఈ విషయం అందు కూడా మనం కొంచెం జాగ్రత్త వహించాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సంగతిని మనసును పెట్టుకోవాలి. బాగా వాక్యాన్ని మనము ఆరగించవలసిన వారమై ఉన్నాము. దేనికోసం అనగా దేవుడి కోసం. దేవుని వాక్యాన్ని వినేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు దేవునికి పనికి రావాలి. అంటే ప్రభువునకు సాక్షిగా ఉండాలి. అట్లా లేకపోతే కనుక ఈ వ్యవస్థ అంతా గర్భం. దేవుని ఎంతో కష్టపడి మేపాడు, అవి బాగా కొరమే ఉన్నాయి, కానీ దేవునికి అక్కడికి రాకపోతే ఉపయోగం ఏముంది? నిష్ప్రయోజనం. కనుక మనం దేవుని వాక్యమును బాగుగా ధ్యానిస్తూ దేవునికి పనికి రాకపోతే, దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే మన జీవితాలు నిష్ప్రయోజనం అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా, అతడు దేవుని ఆరాధించిన వాడు అనే విషయం దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 4:4 హేబెలు కూడా తన మందులో తొలిచూలను పుట్టిన వాటిలో కవిని మాటి కొన్ని తెచ్చింది. యెహోవా హేబెలును అతని నర్పణమును లక్ష్య పెట్టిను అని రాయబడి ఉంది. ఇతని మూడవ లక్షణం ఏమిటి అనగా, ఇతడు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించిన వాడు అని చెప్పాలి. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించిన వాడు అవునండి. ఎందుకంటే దేవుని ఆరాధించడానికి మనకు కావలసింది ఆత్మ అనే విషయం దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఆది యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని. అలాగే ఫిలిప్పి పత్రిక 3:3 ఆత్మతో మనం ఆయన్ను ఆరాధించేవారం అనే మాట ప్రస్తావించబడింది. అందుచేత దేవుణ్ణి ఆరాధించా అనేటువంటి ఈ వ్యాపకంలో ఆత్మది ప్రధానమైన పాత్ర అని మనం గుర్తుంచుకోవాలి. ఇతడు దేవుణ్ణి ఆత్మతో ఆరాధించిన వారు అని ఎలాగో చెప్పగలుగుతున్నాము అంటే, దేవుడితని అర్పణ అంగీకరించటం బట్టి మనం ఆ మాటను చెప్పగలుగుతున్నాం. అంతేకాదు సుమా, హెబ్రీ పత్రిక 11:4 రాయబడిన మాట, విశ్వాసమును బట్టి కయ్యను, విశ్వాసమును బట్టి హెబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు. కాబట్టి ఇతడు దేవుని ఆత్మతో ఆరాధించిన వాడు కాబట్టి ఇతని అర్పణ అంగీకరించబడింది. ఇతని అర్పణలో ఆత్మ, ఇతని అర్పణలో విశ్వాసము, ఇతని అర్పణలో శ్రేష్ఠత మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఇతను దేవుణ్ణి సరిగా ఆరాధించిన వాడు, ఆత్మతో ఆరాధించిన వాడు అనే విషయం ప్రస్తావించబడింది. అయితే దానికంటే ముందు ఆత్మతో ఆరాధించిన వాడని ఎలాగో చెప్పగలమంటే, ఆదికాండము 4:4 యెహోవా హేబెలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను అని వ్రాయబడింది. మనుష్యులను దేవుడు మొట్టమొదటిగా లక్ష్య పెట్టువాడు, తరువాత మనుష్యులు తెచ్చిన దానిని లక్ష్య పెట్టువాడు. ఇతడు కూడా మొట్టమొదట తనను ప్రభువునకు అర్పించుకున్నాడు, ఆ తర్వాత తనవి అర్పించుకున్నాడు. మొదట తనను అర్పించుకున్నాడు, ఆ తర్వాత తనవి అర్పించుకున్నాడు. కోరింథీ 2:8:5 మీరు మొదట ప్రభువునకు ఆ తర్వాత మాకును అప్పగించుకుంటారు. మొదట ప్రభువునకు వారు అప్పగించుకున్నారట. కాబట్టి మొట్టమొదటి సంగతి వారి జీవితంలో ఏమిటనగా, ప్రభువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు మొట్టమొదట ప్రభువునకు అప్పగించుకున్నారు. అలాగే హేబెలు తనను మొట్టమొదట ప్రభువునకు అప్పగించుకున్నాడు. అందుచేతనే అతని ఆరాధన శ్రేష్టమైన ఆరాధనగాను, విశ్వాస సహితమైన ఆరాధనగాను మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళరా, రెండవదిగా అతడు తనవి అర్పించినాడు. తనవి అర్పించడం ఎలాంటివి, తొలిచూలున్నవి అర్పించినాడు. రెండవది క్రొవ్వినవి అర్పించినాడు. దేవునికి అని అనగానే శ్రేష్టమైనవి, దేవునికి అని అనగానే తొలిచూలున్నవి, ఫస్ట్ బోర్న్ మొట్టమొదట పుట్టినవి అవి దేవునికి. అంటే మొదట తను తాను అర్పించుకున్నాడు, అలాగే తన దగ్గర ఉన్న వాటిలో కూడా మొదటివి అర్పించినాడు. ప్రయారిటీ దేవునికి మొట్టమొదటి స్థానాన్ని అతడు ఇచ్చిన వాడుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనకెంతో మాదిరికరమైనటువంటి విషయం అని చెప్పక తప్పదు. మనలో చాలా మందిని విశ్వాసులు గాని సేవకులను గాని సరైన అభిప్రాయమును కలిగి లేదు. చాలా మంది మనలో అనేకులకు సరైన అభిప్రాయం లేదు. మొదటిది ఏంటంటే, మనను అర్పించుకోకుండానే మనము ప్రభు పని చేస్తున్నాం. మనం ఆయనకు అర్పించుకోలేదు, కానీ ఆయన పనిలో ఉన్నాం. మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నామంటే మన పనిని బట్టి సంతోషిస్తున్నాం. కానీ మనలను బట్టి ఆయన సంతోషిస్తాడా? మనలను బట్టి ఆయన సంతోషిస్తాడా? ఈ సంగతిని ప్రశ్నించుకుందాం. మనలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. మనలను బట్టి ఆయన సంతోషించినట్లుగా మనం ఆయనకు అప్పగించుకున్నామా? ఈయన నా ప్రియకుమారుడు, దానియేలు నీవు బహుప్రియుడవు. ఈ మాటలు ప్రభు చెప్పగలడా? మనల్ని మనం ఆయనకు సంపూర్ణంగా అర్పించుకున్నామా? దేవుడు మొదట మనలను చూస్తాడు, తర్వాత మనవి మన పరిచర్యను చూస్తాడు. మనలో చాలా మందిని పరిచర్యను ప్రభువుకు అప్పగించుతున్నాము, మనలను అప్పగించుకున్నట్లేదు. నడిపించు నానావా అనే పాట మనందరికీ బాగా తెలుసు. అందులో ఒక వచనం, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ కలిమి, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచితిని అరచితి ప్రభు నీ కలిమి అన్నాడు. ఆత్మార్పణ చేయకుండా నీ చెలిమిని ఆశించినాను, నా ఆత్మ నీకు సమర్పించుకోనకుండా నీతో సహవాసాన్ని కోరుకున్నాను. అసాధ్యమైన సంగతి. అందుకే అల్లాడే నా వలలు అన్నాడు. ఏమి లేకుండా ఆధ్యాత్మిక లేమి గని ఆధ్యాత్మిక లేమితో నా వలలు అల్లాడిపోతున్నాయి, ఖాళీగా ఉన్నాయి. ఆత్మార్పణ చేయకుండా దేవునికి మనల్ని అప్పగించుకునకుండా పనిని మాత్రమే చూసి సంతోషిస్తే నిష్ప్రయోజనం. దేవుడు వాటిని విసిరిపడేస్తాడు. ఆ పని మనం మాత్రం తప్పించుకుంటా మన పని కాడిపోతుందని గుర్తుంచుకున్నాం. ముందు పనిలో క్వాలిటీ కాదు దేవుడు కోరేది, ముందు మనిషిల క్వాలిటీ కోరుతున్నాడు. ముందు మనిషిలో క్వాలిటీ, తర్వాత పనిలో క్వాలిటీ. ప్రపంచం మనిషి ఎట్లున్నా పట్టించుకోదు, పనిలో క్వాలిటీని కోరుతుంది. కానీ దేవుడు పనిలో క్వాలిటీని కాదు కోరేది, మనిషిలో క్వాలిటీని ఆయన మొదట కోరుతున్నాడు. మనం క్వాలిటీ కలిగిన వారమైతే క్వాలిటీ పనిని మనం చేయగలుగుతాం. సోదరి సోదరుల, ఈ విషయంలో మనకు మాదిరి ఉన్నాడు కదా. మొదట తనను అర్పించుకున్నాడు. నేను ఇంకా ఇలాగూ చెప్తాను, ఇప్పటికీ మించిపోయింది లేదు. 10 సంవత్సరాలు గతించిపోయాయా పరిచర్యలో? విశ్వాస జీవితంలో 10 సంవత్సరాలు గతించిపోయాయా? 15, 20, 30 సంవత్సరాలు సేవ జీవితంలోనూ విశ్వాస జీవితంలోనూ గతించిపోయాయా? ఇప్పటికీ ప్రభువునకు మనల్ని అర్పించుకోలేదు అనే మాట కొంచెం అయిష్టంగానే కనిపిస్తుందా? కానీ అది సత్యమే కదా. సత్యమైన ప్రీ పంచేద్దాం. సిగ్గుపడకుండా, నామోషి లేకుండా, ప్రభువా నీకు అర్పించుకోకుండా విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాను, ప్రభువ నీకు అర్పించుకోకుండా సేవ జీవితంలో కొనసాగుతున్నాను, నన్ను దయచేసి క్షమించు, నన్ను నేను నీకు అప్పగించుకుంటాను అర్పించుకుంటాను అని మన మట్టుకు మనం ప్రభువునకు అప్పగించుకుంటే క్షేమాన్ని పొందగలుగుతాం. ఇప్పటికీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా సరిదిద్దుకోవడమే మంచిది. పొదేలు తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు, తనది అర్పించుకున్నాడు. దేవునికి కావలసిన శ్రేష్ఠత అంతా హెబెల్లో అతని అర్పణలో కనిపించింది. కాబట్టి యెహోవా అతని అర్పణలను లక్ష్య పెట్టాడు. కయీను గురించి కూడా ఒక మాట చెప్తాం. కయీను అర్పణను అర్పించకపోవటానికి, కయీను అర్పణను ఆయన అంగీకరించకపోవటానికి ఇదొకటే కారణం. హెబెల్లో ఆయన ఏం చూశాడు, కయీనులో ఆయన అది చూడలేదు. అంతేగాని అందులో రక్తం లేదని కాదు, హేబెలులో ఆయన ఏం చూశాడో కయీనులో ఆయనది చూడలేదు. కయీను తనను తాను అర్పించుకునే వాడు కాదు. అందుకే అతని లక్షణాలన్నీ మనకు ఆ తర్వాత వచనాల్లో కనిపిస్తాయి. ఇలా హెబెలు వలె మనం ఆయనకు అప్పగించుకున్నట, ఇది ప్రాథమికమైన విషయం. ఏమండి, పని చేయాలంటే దేవుడు చేయడా? పని చేయాలంటే దేవుడు చేయడా? పని చేయించుకోవాలంటే దేవుని చేత కాదా? మన మీద నమ్మకం పెట్టుకుంటేనే ఆయన పని వృద్ధి చెందుతుందా? అసలు ఆయన మనల్ని నమ్ముకుంటే ఎంత లాస్ అవుతాడో ఆ సంగతి ఆయనకు తెలియదా? తన పని చేయించుకోవడానికి దేవదూతలు ఆయనకు లేరా? తన పని చేయడానికి ఒక మా చెప్తే ఆయన పనులు కావా? అవుతాయి, ఇవన్నీ అవుతాయి. ఆ సంగతి మనం బాగా ఎత్తుకోవాలని, ఆ సంగతి మనం బాగా ఎరిగిన వాళ్ళు. కానీ చాలా సార్లు మన మనస్సు మన మనస్సు అంగీకరించదు. మన పని మీద మనం మోజుపడ్డాం, కానీ మన యజమానుడి మీద మనం మోజుపడాలి. అందుకోసమే మన ప్రభువులకు మనల్ని అప్పగించుకొని నా గర్భులకు సమర్పించుకుని బ్రతికి కొద్ది కాలం ఎంతైనా కానివ్వండి, స్వచ్ఛమైన శ్రేష్టమైన బ్రతుకు బ్రతికితే ప్రభు అంగీకరిస్తాడు, సంతోషపడతాడు. అప్పుడు నిజమైన క్రైస్త జీవితాన్ని, నిజమైన పరిచర్యను మనం చూసిన వాళ్ళం. ఈ మాట వినుటకు ఇష్టంగా ఉన్న వారికి క్షేమాన్ని కలిగిస్తూ మంచిది. నాలుగవ సంగతి మనం వెళ్దాం. ఏదైనా జీవితంలో నాలుగవ సంగతి ఏమిటి అని అనగా దేవుని వాక్యం ఇలాగున చెప్తుంది. ఇతడు మొట్టమొదటి హతసాక్షి, ఇతడు మొట్టమొదటి హతసాక్షి. నాలుగవ అధ్యాయం 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడింది. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని నీతి విషయమై మొట్టమొదటి హతసాక్షిగా ఇతడు మనకు కనిపిస్తున్నాడు. నీతి విషయమైన మొదటి హతసాక్షి అని ఇతని గురించి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నీతి విషయమైన మొదటి హతసాక్షి అండి, మొట్టమొదటి కుటుంబంలో మొట్టమొదటి హతసాక్షి కనిపిస్తున్నాడు. మొట్టమొదటి కుటుంబంలో రెండు కనిపిస్తున్నాయి, నీతి దుర్నీతి, దైవ ప్రతినిధి అపవాది ప్రతినిధి, ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. నీతిమంతుడైన హేబెలు నీతి విషయమై తన ప్రాణమును అప్పగించుకున్నాడు. అతడు చంపబడేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. చేసిన తప్పిదం ఏమీ లేదు, నీతి విషయమై చంపబడ్డాడు అంతే. చేసిన తప్పిదం ఏమీ లేదు, దేవుణ్ణి సంతోషపరిచినందు వలన భౌతిక శిక్షను అనుభవించాడు. కయీను హేబెలు మీద కోపపడటానికి అసలు ఆవగించిందైన కారణం లేదు, కేవలం అతని విశ్వాసమును బట్టి, భక్తిని బట్టి హేబెలు మరణాన్ని పొందాడు, చంపబడ్డాడు. ఫీలరా, ఈ భూమి మీద కాళ్ల కడ్డం లేకుండా తిరిగే వాళ్ళకి ఏం శ్రమలు ఉండవు. అది బయటైనా సరే, అంటే లోకంలోనైనా కానీ. లోకం సంగతి ఎందుకు, క్రైస్తవ్యంలో కూడా అంతే. విశ్వాసులు అని పిలుస్తున్నామే, ఇష్టానుసారంగా బతికే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేమి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఏ రోడ్డుకు వెళ్తే అపదం పడతారు, ఏ పరిస్థితికైనా అనుకూలంగా మారుతారు. విశ్వాసాన్ని గురించి ఏమంత పట్టుదల ఉండదు, ప్రభు అంటే ఏమంత ప్రేమ ఉండదు, కనుక వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొందరు సేవకులు కూడా అంతే, వారికి ఒక స్టాండర్డ్ అనేటువంటిది ఉండదు, వారికి అనిష్టానుసారంగా బ్రతుకుతారు అంతే. తమ కాళ్ళ కడ్డం లేకుండా, తమ నోటి కడ్డం లేకుండా, తమ మనస్సును కడ్డం లేకుండా చూసుకుందామంటే చూసుకుందామని అంటారు. దేనికైనా సిద్ధం, రెడీ, వారికేం ఇబ్బందులు కలగవు. క్రీస్తు వంటి మనస్సు కలిగితేనే ఇబ్బందులు, క్రీస్తు వంటి మనస్సు కలిగిన వారికే ఇబ్బంది. కానీ నీతిమంతుడు మాత్రం తన దారిని విడిచిపెట్టాడు. హింసించబడినా నిందించబడినా బాధను అనుభవించిన నీతిమంతుడు మాత్రం నోరు జారాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, అన్యాయముగా తీర్పు తీర్చబడ్డాడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించాడు. ఒక శ్రేష్టమైనటువంటి మాదిరిని హేబెలు మనకు చూపించగలుగుతున్నాడు. హేబెలు చంపబడడానికి హేతువేమీ లేదు, దేవుడు తప్ప, నీతి తప్ప హేబెలు మనకు కనిపించదేమీ లేదు. కానీ హేబెలులో కయీను చూడగలిగింది కూడా అదే, ఏమిటి, దేవుణ్ణి చూశాడు, నీతిమంతుల్ని చూశాడు. అది కయీనుకు నచ్చలేదు కాబట్టి పొందాడు. కయీను హేబెలును తమ్మునిగా చూడలేదు, కయీను హేబెలును నీతిమంతునిగా చూశాడు, దేవుని బిడ్డగా చూశాడు కాబట్టి పొందాడు. సోదరి సోదరులారా, హేబెలు చనిపోయాడు, మనం చనిపోతాం, లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం, కాళ్ళకు అడ్డం లేకుండా బతికేవాడైనా, కాళ్ళకు కట్లు కట్టుకుని బతికేవాడైనా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మనం ఈ లోకంలో యాత్రికులను పరదేశం. నీతిమంతుడైన వాని అందు విశ్వాసం నుంచి నీతిమంతులుగా తీర్చబడ్డవాళ్ళు. ఈ ప్రపంచంలో మనకున్న ఏకైక పని ఏమిటంటే ఆ యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచానికి చూపించడం. ఇంకంతకు మించి ఇంకేమి పని లేదని మనం నేర్చుకుంటాం. ఒక వ్యక్తి విశ్వాసిగా మారాలి అంటే, ఒక సేవకుడు యేసుక్రీస్తు ప్రభువులే మారాలి అంటే తను తాను త్యాగం చేసుకోవాలి. ఎందుకంటే తనను తాను ప్రభువునకు అర్పించుకోవాలి అంతే. ఈ విధంగా చెబుదాం, హెబెలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించినాడు. హెబెలు దేవునికి శ్రేష్టమైన బలిగా తనను తాను అప్పగించుకున్నాడు. తన జీవితంలో దేవునికి శ్రేష్టమైన దాన్ని అర్పించిన వాడు తన్ను కూడా అర్పించుకుంటాడు. ఎక్కడ ఇక్కడ చెబుదాం, తను తాను అర్పించుకున్నవాడు దేవునికి శ్రేష్టమైన వాడికి అనిపిస్తాడు. కనపరుద్దాం, ఈ భూమి మీద ఆయన మనం ఉంచిన ఉద్దేశాన్ని మనం నెరవేరుద్దాం. అయితే అందుకు తప్పనిసరిగా ప్రతిఫలం ఉండి తీరుతుందండి. చాలా వేల ఏళ్ళ తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన యేసునాథుడు ఇలా అన్నాడు, మత్తయి సువార్త 23:25లో, నీతిమంతుడైన హెబెలు, నీతిమంతుడైన హెబెలు అని అన్నాడు. ఆ మాట్లాడదా హెబెలుకు, నీతిమంతుడైన హెబెలు. ఇప్పుడు హెబెలు గురించి 5వ విషయం, నీతిమంతుడైన హెబెలు. నీతిమంతుడైన హెబెలు, నీతిమంతునికి మాత్రమే నీతిమంతుడు కనిపిస్తాడు. నీతిమంతుడు మాత్రమే నీతిమంతుడిని మెచ్చుకుంటాడు. నీతిమంతుడు మాత్రమే నీతిమంతుని గురించి మాట్లాడతాడు. ఎస్, హెబెలు నీతి ఏమిటో ప్రభు యేసుక్రీస్తు మాట్లాడు. నీతిమంతుడు, నీతిమంతుడు అంతకంటే మించిందే ఉందండి. ఇంకా ప్రభు హెబెలు గురించి నీతిమంతుడు అనే సాక్ష్యం ఇవ్వడం కంటే హెబెలు కావాల్సిందే ఉంది. ఏమి లేదు, మన ప్రభు నీతిమంతుడే కదా. ఈ మనుషుడు నీతిమంతుడు అన్నాడు శతాధిపతి లూకాసువార్త 23:47. ఆయన మనలను కూడా నీతిమంతులుగా తీర్చుటకై చనిపోయాడు. మన నీతిమంతులుగా తీర్చుటకు ఆయన తిరిగి లేచాడు. మన పాపం విషయంలో చనిపోయి మనం నీతిమంతులుగా తీర్చుటకు ఆయన తిరిగి లేచాడు. ఆయన రక్తమందు శుద్ధీకరించబడితే మనము నీతిమంతులమే. మరి చేయవలసింది ఏమిటి అనగా, ఈ సాక్ష్యమును కాపాడుకునుట, నిలుపుకునుట అవసరం. నీతిమంతుడు, నీతిమంతుడు హెబెలు నీతిమంతుడు అని ప్రభు చెప్పాడు. పౌలు మాట్లాడుతూ విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించాడు. ఈ రెండింటిని కలిపితే హబక్కుకు 2:4 చెప్పవచ్చు ఇలాగ, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరి మాట ఏమిటి అనగా, నాకు నచ్చిన మాట, హెబ్రీ పత్రిక 11:4 రాయబడిన మాట. అతడు మృతి పొందియూ మాట్లాడుతున్నాడు, అతడు మృతి నొందియూ మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం కనిపించింది. హెబెలు బ్రతికినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అంటే మనకు రికార్డ్ అయిన మాట. హెబెలు ఏం మాట్లాడాడో అది అసలు మనకు తెలియదు. కాయిన్ మాట్లాడిన మాటలు కావాల్సింది ఉన్నాయి. దేవుని ఎదిరించాడు, దేవుడు కాయినుతో మాట్లాడాడు, ఆ మాటలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు హెబెలుతో ఏం మాట్లాడాడు, హెబెలు కాయినుతో ఏం మాట్లాడాడు, హెబెలు దేవుడితో ఏం మాట్లాడాడు, ఒక్క మాట కూడా లేదండి. ఒక్క మాట కూడా లేదు బైబిల్లో. ప్రభు వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత పౌలు మాట్లాడుతున్నాడు అంటున్నాడు, అతడు మృతి పొంది మాట్లాడుతున్నాడు. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ లైఫ్. జీవితం అంటే ఇది. ఏంటి జీవితం? చచ్చాడు పోయాడు కాదు, మృతి పొంది మాట్లాడుతున్నాడు. హీ స్టిల్ అలైవ్, స్టిల్ స్పీకింగ్. అది బ్రతకంటే జీవితం అంటే అది. చచ్చిన తర్వాత అంతరించేది కాదు జీవితం, కానీ చనిపోయిన తర్వాత కూడా మాట్లాడగలిగేది, చనిపోయిన తర్వాత కూడా బతికేది జీవితం. ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ కయీను మాటలే, సారీ, ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ ఎబెలు మాటలే కదా. ఎస్, ఎబెలు మాట్లాడుతున్నాడు. నీతిని గురించి ఎబెలు మాట్లాడుతున్నాడు. హతసాక్ష్యమును గురించి ఎబెలు మాట్లాడుతున్నాడు. సాక్ష్యమును గురించి ఎబెలు మాట్లాడుతున్నాడు. మృతి పొందిన మాట్లాడని జీవితం అంటే చచ్చినప్పటికీ ఇంకా మనుషుల మనసుల్లో బ్రతకడమే నిజమైన జీవితం అంటే ఇటు జీవితం జీవించడానికి లగ్జరీ కాదు, కావాల్సింది త్యాగం కావాలి. ఈ జీవితం జీవించాలంటే త్యాగం కావాలి. ఎబెలుకు ఆ త్యాగం ఉంది. నేను గుర్తు చేస్తున్నాను విశ్వాసులారా, తోటి సేవకులారా, మనం త్యాగం చేయకపోతే మనం బతకలే. మీకు అర్థమైంది మాట? ప్రపంచమంతా మన స్వార్థంతో బతక మనకు స్వార్థం లేకపోతే బతకలేమంటది. ప్రపంచం మనకు స్వార్థం లేకపోతే బ్రతకలేమంటది. అది వాస్తవమే, బ్రతుకునకు స్వార్థం అవసరం. కానీ నిత్యం జీవించాలంటే త్యాగం అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు. మనం ఆయన ఇప్పటికీ మన మనస్సులో బతుకున్నాడు. ఆయన సజీవుడు. ఆయన గురించి ప్రపంచం ఇప్పటికి మాట, ఆయన ఆయన అంతరించిపోయిన వాడు కాదు. భూమి బ్రతికినంత కాలం ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ప్రభు కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు హేబెలు. భూమి బ్రతికినంత కాలం హేబెలు ప్రపంచంతో మాట్లాడుతూనే ఉంటాడు. దేనిని గురించి? విశ్వాసం గురించి మాట్లాడతాడు. దేనిని గురించి? శ్రేష్టమైన బలిని గురించి మాట్లాడతాడు. దేనిని గురించి? నీతిని గురించి మాట్లాడతాడు. దేనిని గురించి? సహనమును గురించి మాట్లాడతాడు. సాక్ష్యమును గురించి మాట్లాడతాడు. అత సాక్ష్యమును గురించి మాట్లాడతాడు. అది జీవితం అంటే. చనిపోయిన తర్వాత మనల్ని గురించి ఎవరు మాట్లాడటం లేదంటే, మన విశ్వాసాన్ని గురించి ఎవరు మాట్లాడటం లేదంటే, మనం తగిన జీవితం జీవించాలి. మనం చచ్చిపోయిన బతుకు బతికాం. మనల్ని గురించి ఎవరు మాట్లాడటం లేదంటే, మనం బ్రతికి ఉండగా చచ్చిన బతుకుని బతికాం అని అర్థం. మనం చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు అంటే, మనం బ్రతికి ఉండగా చచ్చిన బతుకుని బతికామని అర్థం. ఈ మాటలు మన జీవితాల్లో ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, సోదరి సోదరి, ప్రభువునకు మాదిరికరమైన అంటే ప్రభువును పోలిన శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే, ఇలాంటి భక్తుల యొక్క జీవితాలు ప్రభు మన ముందు ఉంచాడు. మనం వీరిని అనుసరించి జీవించాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ అతని గురించి ఈ సంగతులను ప్రస్తావించి నేను ముగిస్తాను. మొదటిగా, మనుషుల నెత్తు లేనివాడు హెబెలు. సోయాన తల్లి కూడా మెచ్చుకోలేదు. తర్వాత, అతడు గొర్రెల కాపరి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మన ప్రభువునికి ఇతడు మాదిరి. మనుషుల నెప్పు లేనివాడు, మొదటి పాయింట్ విన్నాం. నీతిమంతుడు ఎవరి చేత మెచ్చుకొనబడ్డాడు? దేవుని చేతని. నీతిమంతుడు చేతని మెచ్చుకోబడతాడు. అతడు గొర్రెల కాపరి. మన ప్రభువుని అతనిలో చూడగలుగుతాం, సమృద్ధిగా చూడగలుగుతాం, సమృద్ధి జీవాన్ని మన ప్రభువులో చూడగలుగుతాం. మూడవదిగా, అతడు ఆత్మతో ఆరాధించిన వాడు. మన ప్రభువు చెప్పిన బోధ అతనిలో నిండుగా కనిపిస్తూ ఉంది. నాలుగవదిగా, అతడు సత్యసాక్షి. నీతి కోసం మొట్టమొదటి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి హతసాక్షి. ఐదవదిగా, అతడు నీతిమంతుడు అని దేవుని వాక్యం గుర్తుచేస్తాడు. ఆరవ మాట విన్నాం, అతడు మృతి పొంది మాట్లాడుతున్నవాడు. ఏడవ మాట కూడా ఒకటి గుర్తు చేస్తాను, అదేంటంటే నాలుగవ అధ్యాయం ఆది కాండం 25వ వచనం. ఆదాము మరల తన భార్యను పొందినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హెబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించాలనుకున్నది. దానికి శేతను పేరు పెట్టాను. ఇప్పుడు ఆమె హెబెలును జ్ఞాపకం చేసుకుంది. శేతను కరినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, హెబెలునకు ప్రతిగా, హెబెలునకు ప్రతి, నీతిమంతుడైన హెబెలునకు ప్రతి షేతు అని పేరు పెట్టింది. ప్రపంచానికి ఎవరు కావాలంటే హెబేలు ప్రతులు కావాలి, సైన్ ప్రతులు గారు కావాల్సింది. ఆ మాట ఎంత బాగుందో చూడండి, హెబేలునకు ప్రతిగా, హెబేలునకు ప్రతిగా. హెబేలు ఒక ప్రతి ఉంచిపోయినాడు, ఇక మిగతావన్నీ నకలు, ప్రతులు మాత్రమే. హెబేలు ఒరిజినల్, మిగతావన్నీ నకలు, ప్రతులు మాత్రమే. హెబేలునకు ప్రతిగా ఒక మాట చెబుతున్నా, హెబేలు చావడు, హెబేలు చావడు. హెబేలు కయ్యను చంపాడు, అతని రక్తాన్ని చిందించాడు, కానీ హెబేలు చావడు. ఎందుకంటే హెబేలునకు ప్రతులు పుడుతూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు. ఇందాక ఒక మాట అన్నాం కదా, దేవుని వాక్యంలో చదివాను, మృత్యు పొంది మాట్లాడుతున్నాడు అని. ఎస్, హెబేలు చావడు, హెబేలు మాట్లాడడం మారడు, హెబేలు మాట్లాడడం మారడు. అలాగే మనం హెబేలునకు ప్రతిగా ఈ భూమి మీద జీవించే కొద్ది కాలమైన జీవించి ప్రభువునకు ఇష్టమై ప్రతిదాం. అట్టి కృపను వినుచున్న మీ అందరికీ, ప్రకటించుతున్న మాట్లాడుచున్న నాకును ప్రభువు నిండుగా అనుగ్రహించి తనకు సాక్షులుగా మనలను నిలుపుకొనును గాక. ఆమేన్, ఆమేన్. నేను ఒక చిన్న మాట ప్రార్థించాను. కృప కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు ఇష్టపడతాను. ఈ సమయం ముందు మీ మాట విన్న మేమందరం కూడా ప్రజలు వలె జీవించటకు మాకు సహాయం. మహిమా ఘనత ప్రభావాలని కనికరం చూపించింది. ఎందరైతే మీ మాట విన్నారో మా అందరి మనసుల్లో మాట పుట్టించండి, అట్లు బ్రతుకుటకు మాకు సహాయండి. జీవించింది కొద్ది కాలమే అయినా, భూమి బతికినంత కాలం జీవించగలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి, జీవితాన్ని అనుగ్రహించగలిగిన ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి బిడ్డను నిరాశను దీవించండి. నిర్వాహకులు ద్రోణాగారిని మీరు కనికరించమైపోయింది. యేసుక్రీస్తు దివ్యనామం పేట ప్రార్థించి వినయంతో వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.